the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భావరాజ్ పద్మిని గారి జై జవాన్ కార్యక్రమం.
జూన్ 26, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. జూన్ 26, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం విన్నారు.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఇస్ వారంటెడ్ బై ద హోస్ట్ that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి మీకు స్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. దేశం లోపల మనం ఇంత భద్రంగా ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు కారణం దేశ సరిహద్దుల్లో మన వీర సైనికుల పహారా. భూతలం, గగనతలం, సాగరంలోనూ మన సైనికులు రాత్రనక పగలనక ప్రాణాలకు తెగించి గస్తీ కాస్తున్నందుకే మనమిలా స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలుగుతున్నాం. భారతదేశానికి సహజ సిద్ధమైన రక్షణ కోట ఉంది. ప్రకృతి ప్రసాదిత మంచు పర్వతాలు ఒకవైపు, మిగతా మూడు వైపులా ఉన్న సముద్రం దేశ రక్షణలో కీలక పాత్ర వహిస్తాయి. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో సరిహద్దు రక్షణ అనుక్షణం సవాల్గానే మారింది. ఎటువంటి సవాళ్లైనా ధైర్యంగా తిప్పికొట్టి మనం ప్రశాంతంగా మనుగడ సాగించేందుకు రక్షణ కవచంగా నిలుస్తున్నదే మన భారత సైన్యం. వారి ధైర్యం అసమానం, వారి పోరాట స్ఫూర్తి అనన్య సామాన్యం, వారి త్యాగాలు సదా స్మరణీయం. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నదు పెంచుమన్న, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమీలు తలపెట్టవోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. జాతిని జాగృతం చేసేది, జాతి జనులను సమైక్యంగా నడిపించేది, అభివృద్ధికి చోదక శక్తి, అభ్యున్నతికి చుక్కాని దేశభక్తి. అటువంటి దేశభక్తి ప్రతి భారతీయుడి నర నరాన ఉండాలన్నదే స్వామి వివేకానంద ఉద్బోధ. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటల్లోని అర్థం మన కోసం మనం పనిచేస్తున్నామన్న భావన. సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలపై అంతో ఇంతో మక్కువ ఉన్న జాతి జనుల్లో దేశభక్తి కూడా ప్రోది అయితే దేశం మరింత అభ్యున్నతిని సాధిస్తుంది. దేశ రక్షణలో భాగంగా తమ జీవితాలను తృణప్రాయంగా భావించి ప్రాణాలు కోల్పోయిన ఎందరో అమర జవాన్ల సేవలను స్మరణకి తెచ్చుకోవడం ఈ జై జవాన్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. దేశ స్వాతంత్రానికి సమరయోధులు ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషించారో ఆ తరువాత భారత సైన్యం కూడా అదే స్థాయి పాత్రని పోషించింది. స్వతంత్ర భారతదేశానికి ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా చాకచక్యంగా మన సైన్యం ఎదుర్కొంది. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సవాలు విసిరినప్పుడు సైనికులు అసమాన ధైర్య సాహసాలతో పోరాడారు. వాస్తవానికి భారత సైన్యానికి వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్ర సమరయోధులు వలస పాలకుల దాస్య శృంఖరాలను తెంచి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే ప్రజాస్వామ్య భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ జాతి జనులకు రక్షణ కవచంగా నిలిచారు మన సైనికులు. 1948వ సంవత్సరం చిట్ట చివరి బ్రిటిష్ కమాండర్ సర్ ఫ్రాన్సిస్ బచ్చర్ నుండి భారత సైన్యం తొలి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కరియప్ప జనవరి 15వ తేదీన మన దేశ సైన్యాధికారిగా బాధ్యతలను స్వీకరించారు. అందుకు గుర్తుగా మనం ప్రతి ఏటా జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటున్నాం. ఆర్మీ డే రోజున దేశ రాజధానిలో ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయంలో పరేడ్లు, ఇతర మిలిటరీ షోలను నిర్వహిస్తారు. ఇప్పుడొక అమర జవాన్ గాథను తెలుసుకుందాం. పాకిస్తాన్ సైనికులు ఫిబ్రవరి 5, 2018 నాడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ కెప్టెన్ కపిల్ కుందు. ఆయన తన ఫేస్బుక్లో చివరగా పెట్టిన ఒక మినీ కవిత దేశవ్యాప్తంగా అప్పట్లో వైరల్ అయింది. దేశభక్తిని జనాల్లో పెంపొందించింది. పాకిస్తాన్పై జనాగ్రహం పెళ్ళు వికెట్లట్లు చేసింది. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం అని తన ఫేస్బుక్ బయోలో రాసుకున్నారు కపిల్ కుందు. ఆనంద్ అనే హిందీ సినిమాలో రాజేష్ ఖన్నా అమితాబ్ బచ్చన్తో అన్న మాటలివి. ఆ డైలాగే కపిల్కు స్ఫూర్తి. దీనిపై వేలాది మంది స్పందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా కపిల్కు నివాళులర్పిస్తూ, పాకిస్తాన్ను దునుమాడుతూ, దేశభక్తిని చాటుతూ పోస్టులు పెట్టారు. పాక్పై మరొకసారి సర్జికల్ దాడులు జరపాలని కేంద్రాన్ని కోరారు. ఇక కపిల్ కథను తెలుసుకుందాం. ఆదివారం రాత్రి అంటే ఫిబ్రవరి 4, 2018 రాత్రి వరకు కపిల్ వీధుల్లోనే ఉన్నాడు. రాత్రి 1 గంటకు కూడా తన కుమారుడు తనతో మాట్లాడినట్లు కపిల్ తల్లి సునీత చెబుతున్నారు. కాని తెల్లారేసరికి కపిల్ విగత జీవుడయ్యాడు. రాజౌరి జిల్లాలోని అనేక సెక్టార్లలో పాక్ ఫిబ్రవరి 4 ఆదివారం ఉదయం 11 గంటల నుండి నిరంతరంగా మోర్టార్లతో దాడులు చేస్తూనే ఉంది. మెంథార్, మంజకోటే, బాల్కోటే సెక్టార్లలో కూడా మోర్టార్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. అనేక పౌర ఆవాసాలను అవి ధ్వంసం చేశాయి. పొద్దస్తమానం కవ్వింపుకు పాల్పడడంతో సైన్యం అప్రమత్తంగా కాపలా కాస్తోంది. కపిల్ మరో 3 సైనికులు రామావతార్, శుభం సింగ్, రోషన్ ఆ బంకర్ ద్వారా ఎదురు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. చివరకు రాత్రి దాటాక ఒక మోర్టార్ వచ్చి నేరుగా ఆ బంకర్ని తాకింది. దాంతో ఆ 4 అసువులు బాశారు. కెప్టెన్ కపిల్ వయసు కేవలం 23 ఏళ్ళు. మరో 5 రోజుల్లో అంటే ఫిబ్రవరి 10 ఆయన 23వ పుట్టినరోజు. ఆ రోజుకు ఇంటికి వస్తానని, అమ్మ దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటానని కూడా కపిల్ ఫోన్లో తన సోదరికి చెప్పాడు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. కపిల్ ఆలోచనలు ఎప్పుడూ దేశం కోసమే. అందుకే సైన్యంలో చేరాడు. అతడు ధీశాలి. నాకు మరో కొడుకు పుట్టి ఉన్నా అతన్ని సైన్యంలోకే పంపేదాన్ని అని ఆయన తల్లి సునీత పేర్కొన్నారు. మరో 20 ఏళ్లు బతికిన కపిల్ దేశానికి ఇంత గొప్పగానే సేవ చేసి ఉండేవాడు. అతని త్యాగం వృథాపోదు అని ఆమె కన్నీళ్లను అదిమి పెట్టుకుంటూ అన్నారు. కపిల్ కవితా ఝరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వతహాగా భావుకుడైన కపిల్ తన భావాల్ని స్వేచ్ఛా శైలిలో తన ఫేస్బుక్లో పెట్టుకునేవాడు. ఆయన బయోతో పాటు ఒక అమరుడి కథ అన్న పేరుతో రాసుకున్న కవిత అందర్నీ ఆకర్షించింది. పరిగెత్తు, జీవితమే ఒక పరుగు. పరిగెత్తలేకపోతే నడువు, నడవలేకపోతే నేలపై పాకు, కానీ విశ్రమించకు. లక్ష్యం చేరేదాకా విశ్రమించకు. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం. బతుకు, మరణం అన్నీ జీవన క్రమంలో భాగం. మరణమే చివరి చరణం కాదు. ఎంత బాగుందో కదండి. ఇప్పుడు కపిల్ రాసిన ఒక అమరుడి కథ అనే ఒక కవితని విందాం. అంతా ముగిసిపోయిందని ఆమె అనుకుంది. అతను శాశ్వతంగా వెళ్ళిపోయాడని అంతా అనుకున్నారు. కానీ అతను తెచ్చిన పువ్వుల్లో బతికే ఉన్నాడు. ఆ పువ్వులు ఎన్నో సంగతులు చెబుతాయి, అతని భావాలకు మార్గం చూపుతాయి. ఎప్పుడూ అనుకునేవాడు ఆమె లేనిదే ఏమీ లేదని, తన బతుకే లేదని. అతనికి జీవించడం ఒక ఛాన్స్. అందుకే పువ్వులమ్మేవాడికి ముందే డబ్బిచ్చేశాడు. పువ్వులు అలా వస్తూనే ఉన్నాయి. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇలా ప్రతి సందర్భంలో శుభాకాంక్షలు ఆమెకి చెబుతూనే ఉన్నాయి. ఆమె పువ్వుల్ని తన హృదయానికి హత్తుకుంది. ప్రతి పువ్వులో అతన్ని చూసుకుంది. అతని నిష్క్రమణ గురించి ఆలోచిస్తోంది. పువ్వులొస్తూనే ఉన్నాయి. జీవితం కొనసాగాలని ఆమెకు చెబుతూనే ఉన్నాయి. పువ్వుల్ని పట్టుకుని ఆమె ఏడ్చింది, నవ్వింది. జీవితం, మరణం ఇవేమీ అతనికి పెద్ద విషయాలు కాదని అంటోంది. ఎంత గొప్ప కవితో కదండి. తన నిష్క్రమణ ముందే తెలిసిన ఒక కవి తన ప్రియురాలికి జ్ఞాపకంగా ఈ కవితని మిగిల్చి వెళ్ళినట్టు ఉంది. ఏమైనా, వీర జవాన్ కపిల్కి సలాం కొడుతూ ఇప్పుడు ఒక చిన్న విరామాన్ని తీసుకుందాం.
భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు, సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జే జేలు, భారత గణపతి జే జేలు, బంగర భూమికి జే జేలు. పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి,
నాలుగు వేదములు పుట్టిన భూమి,
త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారత మాత తుజే దేవు, బంగర భూమికి జే జేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ, ముద్దు బిడ్డలై మురిసే భూమి, భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. జీవనము సమభావనము సమతావాదము వేదముగా, సహ జీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి, భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జే జేలు, భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. అయిన వాళ్లకు ఆత్మీయులకు సుదూరంగా నివసిస్తూ దేశమంతా ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఈ హీరోలు తమ జీవితాల్ని త్యాగం చేస్తారు. వారి ధీరత్వాన్ని సూచించే కథలు, వారి స్ఫూర్తి ఎంతో గొప్పవి. వారి గురించి తెలుసుకున్నప్పుడు భారతీయులమై పుట్టినందుకు మన ఛాతి గర్వంతో ఉప్పొంగడం మాత్రమే కాదు, వారి త్యాగం మన కళ్లను కూడా చెమరింపచేస్తుంది. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని కూడా తట్టుకుని నిలబడే ఉక్కు మనుషులు వీరు. రక్తం గడ్డకట్టించే చలిని, ఒంట్లో ఆవిరి పుట్టించే వేడిని కూడా లెక్క చేయకుండా వారు ధైర్యంగా మెలకువగా ఈ దేశం పట్ల అత్యంత అంకిత భావంతో ఉంటారు. వీరంతా నిజమైన హీరోలు. వీరిలో కొందరి గాథలు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. అటువంటి కొందరు ధీరుల కథల్ని మనమిప్పుడు చెప్పుకుందాం. కెప్టెన్ విక్రమ్ బాత్రా. హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో పుట్టిన కేవీ బాత్రాను కార్గిల్ యుద్ధపు హీరో అంటారు. కాశ్మీర్లో ఒకనొక క్లిష్టమైన యుద్ధ ఆపరేషన్స్ నడిపి పాకిస్తాన్ ఆర్మీ సందేశాల్లో షేర్షాగా వీరు పేర్కొనబడ్డారు. ఆయన పీక్ 5140 చేజిక్కించుకోవడంలో కీలక పాత్రను వహించారు. ఈ శిఖరం సముద్ర మట్టానికి 17,000 ఎత్తులో ఉంది. ఈ మిషన్ జరుగుతున్న సమయంలో బాత్రా తీవ్రంగా గాయపడ్డారు. అయినా సమీప దూరంలో ఉన్న 3 శత్రు సైనికులను చంపగలిగారు. పీక్ 5140 కైవసం చేసుకున్నాక 7 జూలై 1999 ఆయనకు పీక్ 48-75 తిరిగి చేజిక్కించుకునే మరొక క్లిష్టమైన మిషన్ను ఇచ్చారు. బాత్రా ఈ కార్యానికై బయలుదేరే ముందు తన తండ్రికి ఫోన్ చేసి ఈ కీలకమైన మిషన్ గురించి చెప్పారు. కానీ ఇదే తన ఆఖరి కాల్ అవుతుందని బాత్రా ఏమాత్రం ఊహించలేదు. ఇది భారత సేన చేపట్టిన అత్యంత క్లిష్టమైన మిషన్. ఎందుకంటే పాకిస్తాన్ శక్తులు ఈ శిఖరంపై 16,000 ఎత్తులో ముందే కూర్చుని ఉన్నారు. క్లైంబ్ గ్రేడియంట్ 80 ఉంది. వారి మార్గంలోనే బాత్రా సహ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డారు. బాత్రా అతనికి సాయపడేందుకు వెళ్లారు. ఈలోగా కాల్పులు మొదలయ్యాయి. మరో సుబేదార్ ఆయనకు సాయపడేందుకు వస్తే బాత్రా, నీకు పిల్లలున్నారు, పక్కకి జరుగు అంటూ అతడిని దూరంగా తోసేశారు. ఆయన తన సహ సైనికుణ్ణి రక్షించగలిగారు. కాని శత్రు స్థానాలను క్లియర్ చేస్తూ ఉండగా ప్రాణాలను కోల్పోయారు. ఆయన ఆఖరి మాటలు జై మాతాదీ. ఆయన జీవితగాథనే ఎల్ఓసి కార్గిల్ అనే పేరుతో అభిషేక్ బచ్చన్ నాయకుడి పాత్ర పోషించగా 2003 హిందీ సినిమాగా తీశారు.
the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం పలికేస్తుంది మీ పద్మిని. తెగువతో మగువ చూపుతున్న ధైర్య సాహసాలకు పురుష పుంగవులే అచ్చెరువందుతున్నారంటే అతిశయోక్తి కాదు. ముళ్ళ కిరీటం లాంటి నావీలో సైన్యంలో స్థానం సంపాదించి ప్రముఖులకు అంగరక్షకులుగాను కొనసాగుతున్నారంటే అది మామూలు విషయం కానే కాదు. లేత తమలపాకుల్లాంటి మహిళలు శారీరక అడ్డంకులను సైతం అధిగమించగలుగుతున్నారు. కాలగమనంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పూర్వపు భావజాలాన్ని పక్కన పెడుతున్నారు. ఇదే ఉత్సాహంతో మహిళా సాధికారత సాధించడం కష్టమేమీ కాదంటున్నారు. మహిళా సాధికారత కోసం ఎవరిపైనో ఆధారపడకుండా మహిళలే సొంతగా గమ్యాన్ని చేరుకోగలరు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా ఎంచుకున్న రంగంలో ప్రథమ స్థానం సంపాదించడం, శ్రమపడడం అలవాటున్న మహిళలకు కష్టమేమీ కాబోదు. తామెంచుకున్న రంగంలో తమకు ముందు వెనుక ఎలాంటి ఆసరా లేకపోయినా తాము అనుకున్నది తమ చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు. మహిళ ఆకాశంలో సగం, అంతేకాదు ఇప్పుడు సమరంలోనూ సగం. తొలినాళ్లలో సరిహద్దులను కాపాడే వీర నారీమణులు, శత్రువుల గుండెల్లో దడపుట్టించే రణధీరలు, నింగిని జల్లెడ పట్టే శివంగులు, సంద్రంలో అలలతో పోటెత్తే అతివలు, యుద్ధ భూమిలో తొడగొట్టే మగువలు, ఆర్మీలో పురుషులతో పోటీగా మహిళా సైనికులు కూడా ధీటుగా నిలుస్తున్నారు. ఇండో టిబెటన్ బార్డర్ అత్యంత కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఎత్తైన పర్వతాలు, ఎముకలు గడ్డగట్టే చలి, శత్రుదేశాలు, ఉగ్రవాదులు కయ్యానికి కాలుదువ్వే ప్రాంతమిది. ఈ సరిహద్దుకు కాపలదారుల్లో పురుషులతో పాటు మహిళలు ఉన్నారు. మాతృదేశ రక్షణలో ప్రాణాలర్పించడానికి తెగించిన వారి మగువలు. ర్యాపిడ్ ఫైర్తో విరుచుకుపడుతున్న మహిళలను మీరెప్పుడైనా చూసారా? ఐటీబీపీలో తొలి మహిళా కానిస్టేబుల్స్ హమ్ ఐటీబీపీకి షాన్ హే అంటూ నినదిస్తూ కథం తొక్కుతున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ సమరనాదం చేస్తున్నారు. పురుషులతో సమానంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. టార్గెట్ గురి తప్పకుండా ర్యాపిడ్ ఫైరింగ్ చేస్తున్నారు. డేరింగ్, డాషింగ్, స్టన్నింగ్, దట్ ఈజ్ ఉమెన్ రైజింగ్ అంటున్నారు. ఐటీబీపీలో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఏమీ ఉండదు. పురుషులతో పాటే అన్ని సాహసాలు, వ్యాయామాలు చేయాల్సిందే. పర్వతాలు, శీతల ప్రదేశాల్లో పనిచేయాల్సి ఉన్నందువల్ల టఫ్ ట్రైనింగ్ని ఇస్తారు. ఈ కఠినాతి కఠినమైన ట్రైనింగ్ మొదట్లో కొంచెం కష్టమనిపించినా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేశామంటోంది విజేత. ఐటీబీపీలోని మహిళా వింగ్లో చాలా రాష్ట్రాల అతివలు ఉన్నారు. పర్వతాల రాష్ట్రం ఉత్తరాఖండ్ అమ్మాయిలే ఇక్కడ ఎక్కువ. పర్వతాలు ఎక్కి దిగాలి. ఇలాంటి విభిన్న విపత్కర పరిస్థితుల్లో ఒక మహిళ పనిచేయడం అంటే చాలామంది అబ్బో అంటారు. గడప దాటేందుకు నిరాదరణకు గురైన స్త్రీ దేశ గడపలో పహారా కాయడమంటే ఆషామాషి కాదంటూ ఆశ్చర్యపోతారు. ఐటీబీపీ తొలి మహిళా బ్యాచ్లో దాదాపు 500 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. 44 వారాల పాటు అత్యంత కఠినమైన ట్రైనింగ్ని పొందారు. చిమ్మ చీకటిలోనూ సరిహద్దుల కాపలా చేస్తూ ఉంటారు. భయం లేదు, వణుకు లేదు. గుండెల నిండా దేశం పట్ల ప్రేమ, శత్రువుల నుంచి దేశాన్ని రక్షించాలన్న పట్టుదల, ఇవే ఐటీబీపీ మహిళా కానిస్టేబుల్ను ముందుకు నడిపిస్తున్న మోటో. ఈ మధ్యనే సముద్ర యానంతో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఆ 6 నావీ మహిళల సాహసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్య సాధనలో ఖండాంతరాలను దాటి ప్రపంచపు టంచులపై విజయ కేతనాన్ని ఎగురవేయడం అంత చిన్న విషయమేమీ కాదు. అది సముద్ర ప్రయాణం, విపరీతమైన గాలి, ఆటుపోట్ల తాకిడిని తట్టుకుంటూ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు దిశని మార్చుకుంటూ ఉండాలి. తెరచాపను పెను తుఫానులు, సుడిగుండాలు ఎప్పుడు చుట్టుముడతాయో తెలీదు. దీనికి తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు. దానికి తగిన ఓర్పు, నేర్పుతో పాటు అంతకు మించిన గుండె ధైర్యము చాలా అవసరం. అలల తరగలపై నురగలు కక్కుతూ సాగిపోయిన ఐఎన్ఎస్వి తరణి ప్రపంచపు టంచులపై జోష్ పుట్టించిన షట్కెరటాల హోరులో మనము ఒకసారి తడిచి వద్దాం. సముద్రంపై 254 రోజులు సాగిన ప్రయాణమది. ఈ 6 యువతలు నావీ అధికారులు కావటం యువతరానికే గర్వకారణం. మరెందరో మహిళామణులకు ఇది స్ఫూర్తిదాయకం. గత సంవత్సరం 10 గోవా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈ ఏడాది 21 దిగ్విజయంగా ముగించుకుని గోవా తీరానికి చేరింది. లెఫ్టినెంట్ కమాండర్ వార్తికా జోషి, నావికాదళం కమాండెంట్లు ప్రతిభా జాంబాల్, పి స్వాతి, లెఫ్టినెంట్ ఎస్ విజయాదేవి, బి ఐశ్వర్యతో పాటు పాయల్ గుప్తా ఈ బృందంలోని యువతులు. మహిళా శక్తికి సూచికగా ఈ యాత్రకు నావికా సాగర్ పరిక్రమ అనే పేరుని సూచించారు. మరి ఈ యాత్ర చేసే ముందు వీరు ఏమైనా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారా అంటే, 2 పాటు సముద్ర ప్రయాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి ప్రత్యేక శిక్షణను వీరికి అందించారు. ఇందులో భాగంగానే ఖగోళ విజ్ఞానం, వాతావరణ విజ్ఞానం, నావిగేషన్, సంచార జ్ఞానం, కుట్టుపని, వాతావరణ ఛాయాచిత్రాలు చదవడంలో మెళకువలను పూర్తిగా నేర్పించారు. ఈ శిక్షణే వీరికి ప్రశాంత మహాసాగరంలో 60 మైళ్ల వేగంతో వీచే గాలులతో పోరాడుతూ ముందుకు దూసుకుపోయేందుకు దోహదపడింది. నావికా సాగర్ పరిక్రమ సాహస యాత్రను గురించి మరింత తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వు మరవద్దు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. నీ ధర్మం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు.
గుండు కెదురుగా గుండె నిలిపెను
వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మనం నావికా సాగర్ పరిక్రమ గురించి తెలుసుకుంటున్నాం కదండి. నావికా సాగర్ పరిక్రమ సాహస యాత్రను అధికారికంగా కేంద్ర రక్షణ మంత్రి ప్రారంభించారు. ముందుగా ఐఎన్ఎస్వి తరణి తెరచాప పడవపై గోవా నుంచి 5,500 నాటికల్ దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటల్ పోర్టుకు చేరుకోవాలనే లక్ష్యాన్ని వీరు పెట్టుకున్నారు. లక్ష్యాన్ని చేరుకునే దిశలో కావలసిన అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. ఒక్కరోజు సముద్ర ప్రయాణం అంటేనే మనం భయంతో ముడుచుకుని పోతాం. అలాంటిది నెలల తరబడి ప్రయాణం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కాలానికి అనుగుణంగా ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగారు ఈ మహిళలు. ఎన్ని సమస్యలొచ్చినా వీరు తొణకలేదు, వెనకలేదు. ఈ ప్రయాణంలో ఎదుర్కోబోయే విపరీత పరిణామాలు వీరికి ముందుగానే తెలుసు. గోవా నుంచి ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటల్ పోర్టుకు చేరుకోవాలంటే అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలను దాటాల్సి ఉంటుంది. మొట్టమొదట ఫ్రీమాంటల్ చేరుకుని అక్కడి నుంచి న్యూజిలాండ్లోని లిటిలిటన్, ఫాక్స్ల్యాండ్లోని పోర్ట్ స్టాన్లీ, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్, మారిషస్ పోర్టుల్లో మధ్య మధ్య బస చేసుకుంటూ వెళ్లారు. అన్నిటికన్నా గొప్ప విశేషం ఏమిటంటే ఈ సుదీర్ఘ ప్రయాణంలో 2 సార్లు వీరు భూమధ్య రేఖను కూడా దాటారు. ఇది అత్యంత ప్రమాదంతో కూడుకున్న సాహసం. ఎందుకంటే ఫ్రీమాంటల్ పోర్టుకు చేరుకోవడానికి వీరికి 43 రోజులు పట్టింది. తరువాత 25 రోజులకు నాటికల్ మైళ్లు ప్రయాణించి న్యూజిలాండ్లోని లిటిల్టన్ చేరుకున్నారు. ఇక్కడి వరకు పెద్దగా అవాంతరాలేమీ లేకుండానే ప్రయాణం సాఫీగా సాగిపోయింది. అక్కడి నుండి ప్యాక్ల్యాండ్ దీవి చేరుకోవడానికి మాత్రం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. లిటిల్టన్ నుండి ఇది 6,000 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. దీన్ని చేరుకోవాలంటే దక్షిణ పసిఫిక్, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాల మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడ విపరీతమైన చలి ఉంటుంది. మంచు తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. తుఫాన్ అంటే 1-2 గంటలు కాదు, ఒక్కో తుఫాను 2 రోజుల పాటు ఉంటుంది. ఆ సమయంలో ఒంట్లో నరాలన్నీ ఇనుప ముక్కలాగా బిగదీసుకుపోతాయి. ఇటువంటి పరిస్థితి నుంచి తమని తాము కాపాడుకుంటూ పడవను సురక్షితంగా నడపాలి. దానికి తగినట్టుగా తెరచాపను నేర్పుగా తిప్పుకుంటూ ఉండాలి. ఇన్ని ఒడిదుడుకులకు తోడు ఒక్కోసారి తెరచాప తాళ్ళు తెగిపోయేవి. అప్పటికప్పుడు ఈ తాళ్లను మార్చుకునేవారు, లేదంటే పడవ నీటిలో మునిగిపోయే ప్రమాదము లేకపోలేదు. అత్యంత ప్రమాదంతో కూడుకున్న ఈ సాహసానికి భారత ప్రధాని స్వయంగా ఈ 6 మహిళామూర్తులకు అభినందనలను తెలిపారు. ఈ ప్రయాణం గురించి ఈ మహిళలను అడిగినప్పుడు ఇలా చెప్పారు. ఈ ప్రయాణంలో వీరు సముద్రపు హోరుగాలులతో పాటు 9-10 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసెగసి పడుతున్న అలలను సైతం అడ్డుకుంటూ ముందుకు సాగారట. లెఫ్టినెంట్ వర్తికా జోషి ఇది అన్నిటికన్నా ప్రమాదకరమైన పరిస్థితి అని అన్నారు. ఇండియా సమీపంలోకి చేరుకునే సమయంలో గోవా పరిసర ప్రాంతాల్లో వేల్ చేపను ఎదుర్కోవాల్సిన భయంకరమైన పరిస్థితి వచ్చింది. 254 రోజుల ప్రయాణంలో డాల్ఫిన్తో పాటు మరికొన్ని జీవరాశులు వీరి మిత్ర బృందంలో చేరిపోయాయి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా, అలాగే సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. అనుకోకుండా ఒకరోజు స్టీరింగ్ పాడవడంతో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఏమాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పోర్ట్ లూయిస్లో రిపేర్ చేయించుకోవడంతో ప్రమాదం బారిన పడకుండా మేము తప్పించుకున్నాం. ఒకసారి 22 గంటల పాటు ఆగకుండా భారీ వర్షం కురిసింది. సముద్రం అల్లకల్లోలంగా మారి షిప్ బోల్తా పడిపోతుందేమోనని మేము చాలా భయపడ్డాం. ముందుకు వెళ్లడము అసాధ్యమనుకున్నాం. ఏదో ఒకలా ధైర్యాన్ని కూడదీసుకుని ముందుకు సాగుతున్న సమయంలో జనరేటర్ పాడైంది. సౌరశక్తిని ప్రత్యామ్నాయంగా వాడుకోవడంలో పెద్ద గండం నుండి బయటపడ్డాం. తరువాత ఫాక్ల్యాండ్ దీవికి చేరుకుని నౌకకు మరమ్మతులు చేయించుకుని ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టాం. ఇవన్నీ ఒక ఎత్తైతే సుదీర్ఘ ప్రయాణంలో అనేక అనారోగ్యాలు తప్పలేదు. మధ్య మధ్యలో ఏదో ఒక పోర్టుకు చేరుకున్నప్పుడు వైద్య పరీక్షల్ని చేయించుకునేవాళ్ళం. ఇన్ని అవాంతరాలను దాటితేనే చివరకు దిగ్విజయంగా గోవా చేరుకున్నాం అని విశాఖవాసి లెఫ్టినెంట్ కమాండర్ పాతరపల్లి స్వాతి అన్నారు. వీరు ప్రయాణం చేసిన తరణి తెరచాప 17 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుని కలిగి ఉంది. ఈ తెరచాప బరువు 23 టన్నులు. గోవాలోని కుంభరాశి షిప్ యార్డ్ ఈ నౌకను తయారు చేసింది. సర్కస్ నావిగేషన్ కేవలం పురుషుల విశేషాధికారం కాదని, స్త్రీలకు సాధ్యమేననడానికి ఈ 6 తరుణిలు, అదేనండి మన తరుణీమణులే గొప్ప నిదర్శనం. యువ మహిళా శక్తిని లోకానికి చాటిన వీరి అద్వితీయ ఆత్మవిశ్వాసం, అంతకు మించిన కఠోర కార్యదీక్ష వీటి ముందర అన్నీ బలాదురే. మరో జవాన్ విజయగాథని తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
వెలసిన దేవా కనుగెలుగై మాము నడిపించలావా, అణు అణు నా వెలసిన దేవా. మనిషిని మనిషే పరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ, నిప్పులు మింగి నిజమును చేపి చల్లని మమతల సుధలను చీకి, అమర జీవులై వెలిగిన మూర్తుల మూర్తుల అమృత గుణం మాకు దించరావా. వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా, అణు అణు నా వెలసిన దేవా. జాతికి గ్రహణం పట్టిన వేళ, మాతృభూమి మొరపెట్టిన వేళ, స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును సాధించి కన్య చరితులై వెలిగిన మూర్తుల మూర్తుల త్యాగ నిరతి మాకందు తరావా. అణు అణు వెలసిన దేవా కను వెలుగై మము నడిపిను తరావా, అణు అణు నా వెలసిన దేవా. వ్యాధులు బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు సాచే వేళ, గుండెకు బదులుగా గుండెను పొదిగి కొన ఊపిరులకు ఊపిరులూది జీవనదాతలై వెలిగిన మూర్తుల జీ సేవా గుణం మాకందించరావా. దేవా అను వెలుగై మాము నడిపించరావా, అను అను నా వెలసిన దేవా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక వీర జవాను గాథను ఇప్పుడు మనం జై జవాన్ కార్యక్రమంలో తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం సంగతి. హర్యానాలోని ఒక కుటుంబంలో ఒక జవాను కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయాడు. ఆ రోజు సరిగ్గా ఆ అమర జవాను చనిపోయిన 13వ రోజు. జవాను చనిపోవడానికి కొద్ది రోజుల ముందే అతని భార్య ప్రసవించింది. ఆ పిల్లవాడు పుట్టి 21 రోజులైంది. అంతా బాగుంటే వాడిని ఆ రోజు ఉయ్యాలలో వెయ్యాలి. కొడుకు పోయిన విషాదం, మనవుడు వచ్చిన ఆనందం, ఒక బహు విచిత్రమైన భావాతీత స్థితి అక్కడ బరువుగా తిష్టవేసింది. ఆ ముసలి తల్లి కూర్చుని కొడుకును తలుచుకుంటూ కన్నీరు తుడుచుకుంటోంది. అదే సమయంలో ఎవరో మనవడిని తెచ్చి ఆమె పొత్తిళ్లలో పెట్టారు. ఆ ముసలావిడ ఒక్క క్షణం ఏడుపాపింది. ఆ మనవడిని చూసింది. గద్గద కంఠంతో, బేటా బడా హోకర్ ఫౌజ్ మే భర్తీ హోనా, కశ్మీర్ జానా, దుష్మనోన్ సే లడ్నా అంటూ ఆశీర్వదించింది. కటిక పల్లెటూరు, ఆ ముసలామెకి అక్షరం ముక్క రాదు, చదువుకోలేదు. కానీ పెను విషాదంలోనూ మనవడిని వీర జవాను కమ్మని ఆశీర్వదించే మనసుంది. తూటాలున్నాయని తెలిసి ఛాతి ఎదురొడ్డించే ధైర్యం ఉంది. మరిన్ని విషాదాలనైనా సహిస్తాననే మనోనిబ్బరం ఉంది. నా పొలం దున్నేవాడు లేకపోయినా పర్వాలేదు, దేశం సరిహద్దు భద్రంగా ఉండాలన్న భావన ఉంది. హిమాచల్కి వెళ్ళినప్పుడు ధర్మశాల దగ్గర షాపూర్లో ఒక గుడి ఉంటుంది, దీన్ని తప్పక చూడండి. ఆ గుడి ఒక జవాను స్మృతిలో కట్టింది. 1994 ఉగ్రవాదంతో పోరాడుతూ 15 తూటాలకు ఛాతిని ఎదురొడ్డి మరీ ప్రాణాలు వదిలిన 23 రాయసింహరాణా అనే జవాను కోసం ఆయన తల్లి అయోధ్యాదేవి కట్టించిన గుడి ఇది. ప్రాణాలివ్వడం ఒక వీర సంస్కృతి. ఉత్తర భారతంలో ముఖ్యంగా హర్యానా, పంజాబ్, హిమాచల్, ఉత్తరాంచల్, జమ్మూ, రాజస్థాన్లలో దేశం కోసం ప్రాణాలివ్వడం అనేది అన్నిటికన్నా ఉన్నతమైన, ప్రధానమైన ఒక కర్తవ్యంగా వారు భావిస్తారు. ఇప్పుడు మనం జై జవాన్ కార్యక్రమంలో ఒక వింత గ్రామం గురించి తెలుసుకుందాం. వింత గ్రామం ఎందుకంటే ఇక్కడ 1వ తారీఖుని చాలా విశేషంగా జరుపుకుంటారు. కారణం ఏమిటంటారా, ఏటా నూతన సంవత్సరం రోజున కోరేగాం వద్ద చేరే వేలాది మంది ప్రజలందరిది ఒకటే మాట, ఇది మాకు మరువలేని రోజు. ఆత్మగౌరవం కోసం, తెగనరికిన తలలను సైతం పైకెత్తుకుని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పించారు. మనిషిని పశువు కన్నా హీనంగా చూసే హేయమైన అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, సహించి, చివరకు తెగించి తిరగబడ్డ చరిత్రకు ఈ నదే సాక్ష్యం. పీష్వాల క్రూర పాలనను అంతం చేసి వారు మాకు మార్గనిర్దేశం చేశారు. వారి త్యాగాలను గానం చేయడానికి, ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికి ఇక్కడ కలుసుకుంటూ ఉంటాం అంటారు ఆ ఊరివారు. 1 ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాల్లో మునిగి తేలుతున్న సందర్భంలో మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న భీమానది ఒడ్డున నిటారుగా నింగికి ఎగిసి సగర్వంగా తలెత్తి నిలిచిన కోరేగాం స్మారక స్తూపం వద్ద వేలాది మంది గుమికూడి నివాళులర్పిస్తూ మనకి కనిపిస్తారు. ఒకటి సంబరమైతే రెండవది సంస్మరణ. ప్రపంచ ప్రజలంతా అనిశ్చితమైన భవితపై ఎక్కడలేని ఆశలతో సంబరాలలో తేలుతూ ఉండగా, అక్కడ చేరిన వారు మాత్రం తమ చేతులతో తామే తాము కోరుకుంటున్న భవితను నిర్మించుకోగలిగే స్ఫూర్తిని పొందడం కోసం తపిస్తారు. జనవరి 1న భీమానది ఒడ్డున నిలిస్తే మరో ప్రపంచంలోకి దారులు వేస్తున్నట్టుగా ఉంటుంది. రాచరికపు అరాచకాలకు ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి పోరాడిన దళిత పోరాటాల చరిత్రకు, ప్రత్యేకించి సైనిక పోరాటాల చరిత్రకు కోరెగాం స్మారక స్థూపం మరుగున పడిపోకుండా మిగిలిన సజీవ సాక్ష్యం. ఏటా ఈ రోజున అక్కడ చేరిన ప్రజల్లో విజయ గర్వం తొణికిసలాడుతూ ఉంటుంది. అందరి నోట ఇంచుమించుగా ఇదే మాట వినవస్తుంది, ఇది మాకు మరువలేని రోజు. ఆత్మగౌరవం కోసం తెగనరికిన తలలను సైతం పైకెత్తుకుని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పించారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికే మేమిక్కడ విజయ స్థూపాన్ని నిర్మించుకుని ఏటా కలుస్తూ ఉంటాం అని చెబుతూ ఉంటారు. ఇంతకీ జరిగినదేమిటంటే, ఇది 1817 కాలానికి సంబంధించిన సంఘటన అన్నమాట. ఆ కాలంలో పీష్వాల పీచాన్ని అణిచేశారు దళిత సేన. బ్రిటిష్ వర్తకులు ఈస్టిండియా కంపెనీని స్థాపించి భారతదేశాన్ని రాజకీయంగా గెలుచుకోవడానికి అనేక యుద్ధాలు చేశారు. అందులో భీమానది వద్ద పీష్వాలను ఓడించిన 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రముఖమైనది. ఈ యుద్ధం అత్యంత క్రూరమైన కుల అణచివేత సాగించిన పీష్వాల రాజ్యం అంతం కావడానికి, బ్రిటిష్ పాలన నెలకొనడానికి ఎంతో ఉపకరించింది. ఒక సామ్రాజ్యవాద శక్తికి, కుల వివక్ష తలకెక్కిన నిరంకుశ రాచరికానికి మధ్య జరిగిన యుద్ధంలో దళితులు బ్రిటిష్ సైన్యం పక్షాన నిలిచింది. అత్యంత హేయమైన అంటరానితనాన్ని రుద్దిన పాలనను అంతం చేయడం కోసమే. అందుకే అది దళిత పోరాటాల చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఇతర యుద్ధాలకు ఇది చాలా భిన్నమైనది. అసలు ఈ యుద్ధం జరిగిన తీరే అద్భుతమండి. ఈ యుద్ధం జరిగిన తీరుని తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
స్వాతంత్ర్యం వచ్చిన నీ సభలే చేసి సంబద పడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగతోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు,
అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు.
అవినీతి బంధు ప్రీతి చీకటి బదారు అలముకుందని దేశం ఎటు దిగజారు కాంతబోయి నేటి దుస్థితి ఎదిరింతబోయి పరిస్థితి
కాంతబోయి నేటి దుస్థితి ఎదిరింతబోయి పరిస్థితి
వ్యామోహాలు కుల మత భేదాలు భాషాద్వేషాలు చెలరేగే నేడు
పదవీ వ్యామోహాలు కుల మత భేదాలు భాషాద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరి అతని దోచుకునే వాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునే వాడే స్వార్థమీ అనర్థ కారణం అది దంపుకొను క్షేమదాయకం
స్వార్థమీ అనర్థ కారణం అది దంపుకొను క్షేమదాయకం స్వార్థమీ అనర్థ కారణం
సమాజ నిర్మాణమినిధేయం సకల జనుల సౌభాగ్యమిని లక్ష్యం
సమ సమాజ నిర్మాణమిని ధ్యేయం సకల జనుల సౌభాగ్యమిని లక్ష్యం
సమ సమాజ నిర్మాణమిని సకల జనుల సౌభాగ్యమిని లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించును చే సుఖ సందేశం
లోకానికి మన భారతదేశం సుఖ సందేశం
జై జవాన్ కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. మనం కోరిగాంలో 1817లో జరిగిన యుద్ధం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. 1817 నవంబర్లో పీష్వా సైన్యం పూణేలోని బ్రిటిష్ రెసిడెన్సీని ఆక్రమించడంతో కంగుతిన్న బ్రిటిష్ సైన్యం బొంబాయిలోని తన ఫస్ట్ రెజిమెంట్ 2వ బెటాలియన్ను పంపి పీష్వాలకు బుద్ధి చెప్పాలనుకుంది. కెప్టెన్ స్వంటన్ నేతృత్వంలో 500 మంది సైనికులను 250 మందితో కూడిన అశ్విక దళాలను పంపారు. కానీ పీష్వాలకు 20,000 సైనికులు 8,000 అశ్విక దళం ఉంది. పీష్వాల బలాధిక్యతకు బ్రిటిష్ వారి తరఫున రంగంలో దిగిన సైనికులు జంకలేదు. 1818 జనవరి 1న కోరెగాం దగ్గర జరిగిన ఈ యుద్ధంలో ఒకరోజంతా అన్నం నీళ్లు లేకుండానే యుద్ధానికి దిగిన 750 మంది సైనికులు దాదాపు 28,000 పీష్వా సైన్యంతో తలపడ్డారు. ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు ఈ యుద్ధం సాగింది. పీష్వాల వేలకి వేల సైన్యాన్ని స్వంటన్ నేతృత్వంలో నిలిచిన 200 మంది సైనికులు మట్టి కరిపించేశారు. 1707 నుండి 1818 వరకు సాగిన పీష్వాల దుర్మార్గ పాలనకు ముగింపు పలికారు. అయితే ఆ యుద్ధంలో బ్రిటిష్ సేనగా పోరాడిన సైనికులు బ్రిటిష్ వాళ్లు మాత్రం కారు. అంటరాని కులంగా చూసే మహర్లు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఈ విజయం దళిత సేన సాధించిన విజయం. అణచబడ్డ ఏ జాతైనా తిరగబడక మానదు. అసలు పోరాటాలకు మూల కారణం ఈ అణచివేతే. అణచివేత నుండి వచ్చిన తెగింపే ఈ పోరాటానికి పునాదిగా మారింది. ఈ అపూర్వమైన విజయం వెనుక మరో కోణం దాగుంది. మహర్లు చాలా కాలంగా సైనిక వారసత్వం కలిగి సైనికులుగా పనిచేసిన వాళ్లు. ముస్లింల దండయాత్రలను ప్రతిఘటించిన శివాజీ కాలంలోనే మహర్లను సైనికులుగా నియమించడం ప్రారంభమైంది. తద్వారా శివాజీ మహర్లకు సముచిత స్థానాన్ని కల్పించాడు. 1707 పీష్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని సైన్యం నుంచి తొలగించారు. అంతేకాక అత్యంత దుర్మార్గమైన పద్ధతుల్లో, నీచమైన పద్ధతుల్లో అంటరానితనాన్ని పాటించారు. అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాచంగ్లు గ్రామాల్లోకి రాకూడదు. ఉదయం సాయంత్రాలైతే అసలు రాకూడదు. ఆ సమయాల్లో సూర్యుడు ఏటవాలుగా ఉంటాడు కాబట్టి వాళ్ల నీడలు పొడవుగా ఉంటాయి. అంటరాని వాళ్ల నీడలు సైతం అగ్రకులాలను తాకరాదు అని నిషేధం విధించారు. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉండే సమయంలో మాత్రమే వాళ్లు ఊళ్ళోకి రావచ్చు. అది కూడా వారి అడుగులను వారు చెరిపేసుకునేలాగా నడుము వెనకాల చీపురు కట్టుకుని ఉమ్మిన బయటపడకుండా ఉండేందుకు మూతికి ముంత కట్టుకుని రావాలి. పొరపాటున పీష్వాల వ్యాయామశాలల ముందు నుంచి పోతే మహర్ మాతంగ్ల తలలను నరికి కత్తులతో బంతాటాడేవారు. ఇంత క్రూర పాలనను అనుభవించారు కనుకనే మహర్ సైనికులు చావో రేవో తేల్చుకోవాలనుకున్నారు. బ్రిటిష్ సైన్యంలో చేరి పీష్వాల పీచు మణచడానికే ప్రాణాలను లెక్క చేయక పోరాడారు. పీష్వాల క్రూర అణచివేత నుంచే వారిలో ఆ కసి, పట్టుదల పుట్టుకొచ్చాయి. లేకపోతే గుప్పెడు మంది మహర్లు కలిసి వేల కొలది పీష్వా సైన్యాన్ని మట్టు పెట్టడం అంటే అది సాధ్యమయ్యే పనే కాదు. నీచమైన బతుకు బతికే కంటే యుద్ధరంగంలో చావడమే గౌరవమని వాళ్లు భావించారు. కనుకనే ఈ విజయం వారి సొంతమైంది. అమెరికా మానవ హక్కుల నాయకుడు, వర్జీనియా విముక్తి కోసం పోరాడిన యోధుడు ప్యాట్రిక్ హెన్రీ మాటలు ఇక్కడ చక్కగా వర్తిస్తాయి. మనం విముక్తి పొందాలంటే పోరాటం తప్పనిసరి. నావరకైతే విముక్తి పొందడమో వీరమరణమో కావాలి. కోరెగాం యుద్ధంలో మహర్లు సరిగ్గా ఇలాగే అంటరానితను, సంఖ్యలను తెంచుకోవడానికి ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యారు. చివరికి విజయం సాధించారు. 1719 జరిగిన బ్రిటిష్ పార్లమెంట్ సమావేశాల్లో మహర్ సైనికుల వీరోచిత పోరాటం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. కోరెగాం రగిల్చిన పోరాట స్ఫూర్తి ఇది. ఆ తర్వాత మహర్ రెజిమెంట్ సైనికులు 3-4 యుద్ధాల్లో పాల్గొన్నారు. 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామంలో భారతీయ సైనికులందరిలాగే మహర్లు కూడా తిరుగుబాటు చేశారు. ఆ తదుపరి బ్రిటిష్ వారు అన్ని కులాల వారిని తిరిగి సైన్యంలో చేర్చుకున్నారు. కానీ 1892 నుంచి మహర్లను సైన్యంలోకి తీసుకోవడం ఆపేశారు. మహర్లను సైన్యంలో చేర్చుకోవాలంటూ 1894 గోపాల్ బాబా వాలంకర్ నాయకత్వంలో మరో ఉద్యమం ప్రారంభమైంది. కానీ ఆధిపత్య కులాల మాటలు నమ్మి బ్రిటిష్ వారు మహర్లను సైన్యంలోకి తీసుకోవడానికి నిరాకరించారు. శివరాం కాంబ్లే అనే మరొక నాయకుడు కూడా ఈ సమస్యపై నిరంతర పోరాటం చేశారు. ఆయన అంటరాని కులాల కోసం పాఠశాలలు నిర్వహించేవారు. కాంబ్లే 1910 50 గ్రామాల మహర్లను సమీకరించి మహర్ సైనికుల సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఆ తదుపరి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. చివరికి 1917 మహర్లను తిరిగి సైన్యంలోకి తీసుకోవడం మొదలైంది. అది మొదటి ప్రపంచ యుద్ధ సమయం కావడం వల్ల తప్పనిసరే చేర్చుకున్నారు. యుద్ధం ముగిసిపోయాక 1922 తిరిగి వారిని సైన్యంలో చేర్చుకోవడం ఆపేశారు. 1940 అంబేద్కర్ చూపిన చొరవ వల్లనే తిరిగి మహర్లను సైన్యంలోకి తీసుకున్నారు. నాటి నుండి నేటి వరకు భారత సైన్యంలో మహర్ రెజిమెంట్ కొనసాగుతోంది. కొరెగాం యుద్ధంలో అమరులైన వారికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం 1851 అక్కడొక స్థూపాన్ని నిర్మించింది. అదే స్థూపం వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా 1927 జనవరి 1 సభను నిర్వహించి ఏటేటా సంస్మరణ జరిపే సంప్రదాయాన్ని ప్రారంభించారు. కోరెగాం యుద్ధం పీష్వాల దుర్మార్గ పాలనను అంతం చేయడంతో మహారాష్ట్రలో ఒక చైతన్య స్రవంతికి అంకురార్పణ జరిగింది. అదే పూణేలో 1827 జన్మించిన జ్యోతిరావు పూలే ఆనాటి మహర్ సైనికుల విజయాన్ని పునాదిగా చేసుకుని కుల వ్యతిరేక పోరాటాలను నిర్మాణాత్మకంగా కొనసాగించారు. ఆ స్ఫూర్తి వల్లనేనేమో అంటరాని కులాల బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను ఆయన స్థాపించారు. ఆ చైతన్య స్రవంతికి కొనసాగింపుగా అదే మట్టిలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితో అంటరానితనాన్ని చట్టపరంగా నిషేధించారు. అందువల్లనే మహర్ సైనికులు జనవరి 1, 1818 సాధించిన అద్భుత విజయాన్ని గుర్తు చేసుకోవడం, వారికి నివాళి అర్పించడం, సామాజిక సమానత్వాన్ని న్యాయాన్ని కాంక్షించే వారందరి బాధ్యత. జై జవాన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు అనేక రకాల అమర వీరుల వీరగాథల్ని మీరు విన్నారు కదా. వచ్చే వారం తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటిదాకా మీరు ఆర్జే భావరాజ్ పద్మిని గారి జై జవాన్ కార్యక్రమం
జూన్ 26, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. జూన్ 26, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం విన్నారు.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.